శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయములు. ఇందలి విషయములు ప్రస్తావన. సాఠే శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశము. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. ఉపదేశములలో వైవిధ్యము. నిందగూర్చి బోధ. పనికి తగిన ప్రతిఫలము. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానం అభిలషించే ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెనో హేమాడ్ పంత్ వర్ణించెను. రాబోవు 2 అధ్యాయములలో హేమాడ్ పంత్ను బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెనో, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి, పరనింద గూర్చి, ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబావారి ప్రబోధములు ఎట్టివో వర్ణింతుము. ప్రస్తావన. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారమునకు దారిచూపును అనే విషయము అందరికీ తెలిసినదే. ఈ విషయంలో సద్గురువు బోధించిన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరు అనెదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘం వంటి వారు. వారు తమ అమృతతుల్యమైన బోధలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వాణిని మనము అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రత్త అవస్థలోనే కాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు కనిన రామరక్షాస్తోత్రమును బుధ కౌచిక ఋషి ప్రచురించిన ఉదాహరణమును ఇచ్చట స్మరించవలెను. ప్రేమగల తల్లి గుణమిచ్చే చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి తోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములనే జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయము వలననే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలవవలెను. కాబట్టి మనము సద్గురువును వెతకవలెను, వారి కథలను వినవలెను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభించదము. సాఠే అనే అతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారంలో చాలా నష్టం పొందెను. అంతేకాక మరికొన్ని సమస్యలు అతనిని చికాకుపరిచెను. అందుచే అతడు విచారగ్రస్తుడయ్యెను, విరక్తి చెందెను. మనస్సు చెడి చంచలమొగుటచే ఇల్లు విడిచి చాలా దూరం పోవాలని అనుకునెను. మానవుడు సాధారణంగా భగవంతుని గూర్చి చింతించడు, కానీ కష్టములు నష్టములు దుఃఖములు చుట్టుకున్నప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియు వేళకు భగవంతుడే వానికి ఒక యోగీశ్వరునితో కలుసుకునుట సంభవింపచేయును. వారు తగిన సలహా ఇచ్చి వాని క్షేమమును చూచెదరు. సాఠే గారికి కూడా అట్టి అనుభవం కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేర్చుండెను. సాఠే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917 షిరిడీకి వచ్చెను. అచ్చట శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధస్వరూపుడు అగు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలము కలవాడవుటచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుటి కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు, అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకం ఉంచుకొనెను. మిగుల సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవచున్న తన వంటి వారిని లేపి గురు చరితామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్ద్ర హృదయమే కదా అనుకొనెను. ఆ మరుసటి దినము ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియచేసి దాని భావం ఏమై ఉండునో సాయిబాబాను అడిగి తెలుసుకొనమనెను. 1 సప్తాహం చాలును లేక ఇంకో సప్తాహం పారాయణ చేయవలనో కనుగొనమనెను. కాకాసాహెబ్ సమయం చూచి బాబాను ఇట్లడిగాను, ఓ దేవా, ఈ దృశ్యం వలన సాటేకు ఏమని చెప్పనిశ్చయించుతివి? అతడు ఊరుకొనవలనా లేక ఇంకొక సప్తాహం పారాయణం చేయవలనా? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరవలను, అతనికి దృష్టాంతార్థమును బోధించవలను, వానిని ఆశీర్వదింపుడు అనగా, బాబా, అతడు గురుచరిత్రము ఇంకొక సప్తాహము పారాయణ చేయవలను, ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును, మేలు పొందగలడు, భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుంచి తప్పించును అనెను. ఆ సమయమున హేమాత్ పంతు అచ్చట నుండి బాబా కాళ్లను ఒత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనస్సులో ఇలా అనుకునెను, సాటే 1 వారమే పారాయణ చేసి ఫలితాన్ని పొందిన నేను 40 సంవత్సరాల నుంచి పారాయణ చేస్తున్నాను, కానీ నాకు ఫలితం లేదు కదా. అతడు ఇక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేను 7 సంవత్సరాల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలములా ఏమి? చాతక పక్షి మేఘము నుంచి పడే నీటి బిందువులకై కనిపెట్టుకుని ఉన్నట్లుగా నేను కూడా బాబా తమ తయామృతమును నాపై వర్షించదరని, వారి బోధలచే నన్ను ఆశీర్వదించదరని కనిపెట్టుకుని ఉన్నాను కదా. ఈ ఆలోచన వాని మనస్సులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులలో ఉండి ఆలోచనలన్నీ బాబా గ్రహించేవారు. అంతేకాక చెడ్డ ఆలోచనలను అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించేవారు. హేమాడ్ పంత్ మనస్సును కనిపెట్టిన బాబా వానిని వెంటనే లేపి శ్యామా వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయల దక్షిణ తీసుకుని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనేను. బాబా మనస్సున కారుణ్యోదయం అయ్యను. కాబట్టే వారు ఇలా ఆజ్ఞాపించిరి, బాబా ఆజ్ఞను జవదాటగలవారెవరు? హేమాట్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామా గృహమునకు పోయాను. అప్పుడే అతడు స్నానం చేసి ధోవతి కట్టుకొని చుండెను. అతడు బయటకు వచ్చి హేమాట్ పంత్ను ఇట్లడిగాను, మధ్యాహ్న హారతి సమయం ముందు మీరిక్కడ ఎలా ఉన్నారు? మీరు మసీదు నుంచి వచ్చున్నట్లున్నదే. మీరేలా చికాకుతో చంచలముగా ఉన్నారు? మీరొంటరిగా వచ్చినారేలా? సరే, కొంతసేపు కూర్చుని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చేదను. ఈలోగా తాంబూలం వేసుకునుడు. పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చుని మాట్లాడుకుందాం. ఇట్లనుచు అతడు లోపలికి పోయాను. హేమాత్ పంతు ముందర వసారాలో కూర్చునెను. కిటికీలో ఏకనాథ భాగవతము అనే ప్రసిద్ధ మరాఠీ గ్రంథము ఉండెను. ఇది భాగవతంలోని ఏకాదశ స్కంధమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాపుసాహెబ్ దీక్షితు శ్రీకృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత దాని మరాఠీ వ్యాఖ్యమైన భావార్థ దీపిక అనగా జ్ఞానేశ్వరే అనే గ్రంథమును, మరియు శ్రీకృష్ణునకు అతని సేవకుడు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతము, మరియు భావార్థ రామాయణమును నిత్యము షిరిడీలో చదువుచుండేవాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి ఆ పైన వారిని ఆ గ్రంథముల పారాయణమును వినమని పంపుచుండేవారు. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములను వినున్నప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమాడ్ పంత్ కూడా నిత్యము ఏకనాథ భాగవతాన్ని పారాయణం చేసేవాడు. హేమాడ్ పంత్ ఆ దినమున తాను నిత్యము చదివే గ్రంథభాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయాను. శ్యామా ఇంటి కిటికీలో ఉన్న ఏకనాథ భాగవతమును తీయగా తాను ఆనాడు పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకము తెరుచుకొనెను. తన నిత్య పారాయణమును పూర్తి చేయుటకే కాబోలు బాబా తనని ఇచ్చటకు పంపానని హేమాడ్ పంత్ అనుకొనెను. వెంటనే తన నిత్య పారాయణము పూర్తి చేశాను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చాను. వారిరువురికి ఈ దిగువన సంభాషణ జరిగాను. హేమాడ్ పంత్, నేను బాబా వద్ద నుంచి ఒక కబురు తీసుకుని వచ్చాను. బాబా నీ వద్ద నుంచి 15 రూపాయలు దక్షిణ తీసుకుని రమ్మని నన్ను ఆజ్ఞాపించారు. అంతేకాదు, కొంతసేపు నీతో కూర్చుని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పారు. శ్యామ ఆశ్చర్యంతో, నా వద్ద డబ్బు లేదు. నా 15 సాష్టాంగ నమస్కారాలు పైకమునకు బదులుగా బాబాకు సమర్పించుము. హేమాడ్ పంత్, సరే, నీ నమస్కారములు ఆమోదింపబడెను. మనము కూర్చుని కొంతసేపు మాట్లాడుకునేదము. మన పాపములను నశింపచేయనట్టి బాబా లీలలను కథలను చెప్పుము. శ్యామ, అయితే కొంచెంసేపు కూర్చో. ఈ దేవుని లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి. నీకు ఇదివరకే తెలియను. నేను పల్లెటూరివాడను, నువ్వా చదువుకున్న పట్టణవాసివి. నీవు ఇక్కడకు వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూచియే ఎందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు 1 సున్నము తీసుకుని తాంబూలం వేసుకునుము. నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటికి వచ్చి హేమాడ్ పంత్తో మాట్లాడుచు కూర్చునెను. అతడు ఇట్లనెను, ఈ బాబాలీల కనుగొన సఖ్యము కానిది. వారి లీలలకు అంతులేదు. వారిని ఎవరు గమనించగలరు? వారు ఈ లీలలతో వినోదించినట్లు కనపడినను వారు వారిని అంటినట్లు కనిపించరు. మా వంటి జానపదులకు ఏమి తెలియను? బాబాయే ఈ కథలను ఎందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పామరుని వద్దకు ఏల పంపుచున్నారు. వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావాలని చెప్పగలను. మానవ చేష్టలకు ఆవల అని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతంతో శ్యామ ఇట్లనెను, నాకు ఒక కథ జ్ఞాపకం వచ్చున్నది. అది నీకు చెప్పేదను. నాకు అది స్వయంగా తెలియను. భక్తుడు ఎంత మనోనిశ్చయంతో పట్టుదలతో ఉండునో బాబా అంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వానికి ఉపదేశమునిచ్చును. ఇచ్చట ఉపదేశం అనగా నిర్దేశము. ఉపదేశము అనే మాట విన్న తోడనే హేమాడ్ పంత్ మనసులో ఒక స్మృతి తొడుక్కుమనెను. వెంటనే సాఠయ్య గారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సుకి శాంతి కలిగించే నిమిత్తమే బాబా తనని అచ్చటకు పంపి ఉండును అనుకొనెను. అయినప్పటికీ ఈ భావాన్ని అణుచుకొని శ్యామ చెప్పే కథను వినటకు సిద్ధపడెను. ఆ కథలన్నీ బాబాకు తన భక్తుల యందు ఎట్టి దయాదాక్షిణ్యములు కలవో తెలుపును. వానిని వినగా హేమాడ్ పంత్కు ఒక విధమైన సంతోషం కలిగాను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగను. శ్రీమతి రాధాబాయ్ దేశ్ముఖ్. రాధాబాయ్ అని ఒక ముసలమ్మ ఉండెను. ఆమె ఖాసాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశం పొందాలని మనోనిశ్చయం చేసుకున్నాను. ఆమెకు ఇంకేమీ తెలియకుండెను. బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశము ఇయ్యనిచో ఉపవాసం ఉండి చచ్చదనని మనోనిశ్చయం చేసుకున్నాను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేశాను. ఇట్లు 3 రోజులు గడిచాను. ఆమె పుట్టుదలకు శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లనెను, దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవు అనేక మందిని ఇచ్చటకు ఇచ్చేదవు. ఈ ముసలిని నీవెరిగియే ఉందువు. ఆమె మిక్కిలి పట్టుదల కలది. ఆమె నీపైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చే వరకు ఉపవసించ నిశ్చయించుకున్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశమిచ్చినంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకి ఏమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందింతురు. నీవు తగిన ఆదేశము ఇవ్వకపోవటచే ఆమె చచ్చినదని లోకులనిదరు. కాబట్టి ఆమెను కరుణించు, ఆశీర్వదించు, ఆమెకు తగిన దారి చూపు. ఆమె మనోనిశ్చయం చూసి బాబా ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించెను. ఓ తల్లి, అనవసరమైన యాతనకు ఏలపాల్పడి చావును కోరుకొనుచున్నావు. నీవు నిజముగా నా తల్లివి, నేను నీ బిడ్డను. నా ఎందుకు అనుకరించి నేను చెప్పునది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతాన్ని చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చేయును. నాకు ఒక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసి తిని, కానీ నా చెవిలో వారే మంత్రమూ ఓదలేదు. నాకు వారిని వదిలిపోవా తలంపే లేకుండెను. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకుంటుని. కానీ వారి మార్గం వారిది. వారు నా తల గొరిగించిరి, నా నుంచి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించితిని. మీ గురువుగారు పూర్ణకాములైనచో వారు మిమ్మల్ని దక్షిణ అడిగానేలా? వారు నిష్కాములని ఎట్లనిపించుకుందరు అని నువ్వు అడగవచ్చు. దానికి సమాధానం సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కాదు. ధనముతో వారు చేయనదేమున్నది? వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, 2వది సంతోషము ధైర్యముతో కూడిన ఓరిమి. నేను ఈ 2టిని వారికి అర్పించితిని. వారు ప్రసన్నులైరి. నా గురువును అలా 12 సంవత్సరములు సేవించితిని. వారే నన్ను పెంచి పోషించిరి. భోజనమునకు కానీ వస్త్రములకు కానీ నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేను ఎట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించేవారు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానములోనున్న వారిని తదేకముగా చూచుండేవాణ్ణు. మేమిద్దరము ఆనందములో మునిగి ఉండేవారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టి నిగిడ్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకు ఇంకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడూ వారి ఎందే నాటుకొని ఉండేది. ఇదియే వారడిగిన దక్షిణలో 1 పైసా. ఇక సబూరి, సంతోష ధైర్యములతో కూడిన ఓర్పు అన్నది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషంతో చాలా కాలము కనిపెట్టుకుని వారి సేవ చేసి తిని, ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అనే వాడ నిన్ను సురక్షితముగా దాటించును. సబూరి అన్నది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నింటినీ తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును, తుదకు జయమును కలగచేయును. సబూరి అనున్నది సుగుణములకు గని, మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ఠ, సబూరి అనునవి అన్యోన్యమైన అక్కా చెల్లెళ్ళ వంటివి. నా గురువు నా నుంచి ఇతరమేమీ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థల ఎందు కాపాడుచుండేవారు. నేను వారితో కలిసి ఉండేవాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను. వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండేవారు. తాబేలు తన పిల్లలను కేవలము తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించుచుండేవారు. తల్లి తాబేలు 1 ఒడ్డున ఉండును, బిడ్డ తాబేలు 2వ ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలకు ఆహారం పెట్టుట కానీ పాలిచ్చుట కానీ చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును. పిల్లలు ఎదిగి పెద్దవి అగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నాయందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమీ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రం ఎట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమును ఇచ్చునని జ్ఞాపకముంచుకొనుము. మంత్రము కానీ ఉపదేశము కానీ ఎవ్వరి వద్ద నుంచి పొందుటకు ప్రయత్నించకము. నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నాపైన సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీవైపు అట్లనే చుచ్చెదను. ఈ మసీదులో కూర్చుని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమయో మాట్లాడను. ఏ సాధనలు గాని ఆరు శాస్త్రములలో ప్రావీణ్యము గాని అవసరము లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసములను ఉంచుము. గురువే సర్వస్వమును చేయువాడనియు కర్త అనియు పూర్తిగా నమ్మము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడిని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాడ్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతని ఆపాదమస్తకము పులకరించెను. సంతోషముతో ఉప్పొంగెను. గొంతుక ఆరిపోయెను. ఒక్క మాటైనా మాట్లాడటకు చేత కాకుండెను. శ్యామ అతనిని ఈ స్థితిలో చూచి, ఏం జరిగింది, ఎలా ఊరుకున్నావు, అట్టి బాబాలీలలు నీకెన్నెను వర్ణింపవలను అని అడిగాను. అదే సమయమందు మసీదులో గంట మోగుచుండెను. మధ్యాహ్న హారతి ప్రారంభమైనని గ్రహించిరి. కనుక శ్యామ హేమాడ్ పంతులిద్దరూ కూడా మసీదుకు త్వరగా పోయిరి. బాపుసాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించను. స్త్రీలు మసీదులో నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంత్ కూర్చునిరి. వారిని చూచి బాబా హేమాడ్ పంత్ను శ్యామ ఇచ్చిన దక్షిణ ఇమ్మనెను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములనిచ్చిననియు శ్యామ ప్రత్యక్షముగా కలడు కనుక అడగవచ్చును అనెను. బాబా ఇట్లనెను, సరే మీరిద్దరూ కొంతసేపు మాట్లాడుకుంటారా, అట్లయినచో మీరేం మాట్లాడుకున్నారో చెప్పుము. గంటల చప్పుడును మధ్యల శబ్దమును పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్ పంతు బాబాకు జరిగినదంతయూ చెప్పుటకు ఆతృతపడెను. తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందము కలగచేసిందనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలగచేసిందనియు, దానిని విని బాబా లీలలు అగోచరములని తెలుసుకుంటుననియు, ఆ కథ రూపముతో తన్ను బాబా ఆశీర్వదించరని హేమాడ్ పంతు చెప్పెను. అప్పుడు బాబా, కథ చాలా అద్భుతమైనది, నీవెట్టులా ఆనందించదివి, నాకు ఆ విషయమే వివరములన్నీ చెప్పుము అనిది. అప్పుడు హేమాడ్ పంతు తానెంతకుముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనస్సునందు శాశ్వత ప్రభావమును కలిగించిందని చెప్పెను. ఇది విని బాబా మిగులు సంతసించెను. ఆ కథ నీకు నచ్చిందా, దాని ప్రాముఖ్యాన్ని నీవు గుర్తించిదివా అని బాబా హేమాడ్ పంతును అడిగాను. అవును బాబా, నా మనశ్చాంచల్యం నిష్క్రమించినది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది, సత్య మార్గమును కనుగొనగలిగితిని అని హేమాడ్ పంత్ బదిలిచ్చాను. బాబా ఇట్లు చెప్పాను, నా పద్ధతి మిగులు విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తి అందించుకునుము, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మసాక్షాత్కారమునకు ధ్యానం అవసరం. దానిని అలవర్చుకొనచో వృత్తులన్నీ శాంతించును. కోరికలన్నీ విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి యందు గల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానింపుము. అది ఏ జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరిది చేయలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించేవాడు చైతన్యముతో ఐక్యమై బ్రహ్మముతో అభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున ఉండును, దాని పిల్లలు ఇంకొక ఒడ్డున ఉండును. తల్లివానికి పాలిచ్చుట పొదుపు కొనుట కానీ చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చుచున్నది. చిన్న తాబేళ్ళు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకం ఉంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృత ధారవలే పనిచేయును. అది ఏ వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారము. గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి హారతి పూర్తి అయ్యను. అందరూ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అని జయ జయధ్వానములు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనము కూడా మసీదులోని జన సమూహముతో కలిసి ఉన్నట్లు భావించి మనము కూడా ఆ జయ జయధ్వనులలో పాల్గొందుము. హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపు సాహెబ్ జోగు బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దాన్నంతను హేమాత్మన్ చేతిలో పెట్టి ఇట్లెనను, ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తియందు ఉంచుకునినచో నీ స్థితి కలకండవలే తీయగా ఉండును. నీ కోరికలన్నీ నెరవేరును. నీవు సుఖముగా ఉండువు. హేమాడ్ పంతు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి, ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, ఈ కథను వినుము, దీనిని మననము చేయుము, నిధిధ్యాసనము చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకొని ధ్యానించదవు. భగవంతుడు నీ ముందు ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువులారా, అప్పుడు హేమాడ్ పంత్కు కలకండ ప్రసాదం దొరికెను. ఇప్పుడు మనము ఈ కథ అనే కలకండ ప్రసాదము పొందెదము. దానిని హృదయపూరితముగా సేవించి ధ్యానించి మనసున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగను సంతోషంగాను ఉండెదము. తథాస్తు. 19వ అధ్యాయం చివర హేమాడ్ పంత్ కొన్ని ఇతర విషయములను చెప్పి ఉన్నారు. అవి ఈ దిగువ పొందుపరిచితమే. మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనవి అయినప్పటికీ అమూల్యములు. వానిని మనసు అందించుకొని అట్లే చేసినచో అవి మనకు మేలు చేయును. ఏదైనా సంబంధము ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యంగా వానిని తరిమివేయకుము. వానిని సాదరముగా చూడుము. దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చునుటకు విశ్రాంతి తీసుకునుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయం కోరి నీ వద్దకు వచ్చినచో నీకు ఇచ్చుటకు ఇష్టం లేకున్నా నీవు ఇవ్వక్కర్లేదు. కానీ వానిపై కుక్కవలే మరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబునివ్వకము. అట్టివాణిని నీవెల్లప్పుడూ ఓర్చుకున్నచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలకిందులైనప్పటికీ నీవు చలింపకము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలిసే మార్గము ఏర్పడును. నాకు నీకు భేదము కలది అనుటయే భక్తుని గురువునకు దూరముగా ఉంచుచున్నది. దానిని నశింపచేయనిదే మనకు ఐక్యత కలగదు. అల్లా మాలిక్. భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనల్ని కాపాడేవారు కారు. భగవంతుని మార్గము అసమాన్యము, మిక్కిలి విలువైనది, కనుగన వీలులేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకి దారి చూపెదరు. రుణానుబంధముచే మనమందరము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను ఉందుముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖముగా ఉండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరిసొల్పు వరకు మాత్రమే బ్రతికెదరు. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారములకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములను ఇట్లు ప్రోత్సహించుచుండెనో తెలుసుకుంట మిగిలి ఆసక్తికరంగా ఉండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారు నీకు ఎట్లు పదే పదే సహాయపడదరో తెలియను. పక్క నుంచి లేవగానే నీకేదైనా మంచి ఆలోచన కలిగినా దానిని తర్వాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతి పొందును. హేమాడ్ పంతు దీనికై ప్రయత్నించదలచెను. ఒక బుధవారం రాత్రి పండుకునేటప్పుడు ఇట్లనుకునను, రేపు గురువారం శుభదినం, షిరిడీ పవిత్రమైన స్థలం కావున రేపటి దినమంతయు రామనామస్మరణతోటే కాలము గడిపెదను అని నిశ్చయించుకొని పడుకొనెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నము లేకుండా జ్ఞప్తికి వచ్చాను. అతడు మిక్కిలి సంతోషించాను. కాలకృత్యములు తీర్చుకొని పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకొని పోయాను. దీక్షిత్వాడ విడిచి బూటీవాడ దాటుతుండగా ఒక చక్కని పాట వినబడెను. ఔరంగాబాద్ నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథ్ మహారాజ్ రచించిన గురు కృపాంజన పాయో మేరే భాయి అనున్నది. గురువు కృప అనే అంజనము లభించెను. దాని మూలముల తన కండ్లు తెరవబడినయు. దానిచే తాను శ్రీరాములోన బయట నిద్రావస్థలోను జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలోను అన్ని చోట్లను చూచితినని చెప్పాడు పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తుడకు ఔరంగాబాద్ నివాసి ఈ పాటను ఎలా పాడాను? ఇది సందర్భానుసారంగా బాబా చేసిన ఏర్పాటు కదా. హేమాడు పంతు అనాడంతయు రామనామస్మరణచే కాలము గడుప ఇంచినాడు కావున అతని మనోనిశ్చయము దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించి ఉండును. రామనామస్మరణ ఫలితమును గూర్చి మహాత్ములందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుంచి కాపాడును. ఉపదేశములో వైవిధ్యము, నింద గూర్చి బోధ. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలము కానీ ప్రత్యేక సమయము కానీ అక్కర్లేదు. సందర్భావసరాలను బట్టి వారి ప్రబోధము నిరంతరము జరుగుచుండెను. ఒకనాడు ఒక భక్తుడు ఇంకొక భక్తుడిని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను. మిక్కిలిహీనమైన అతని దూషణలు విన్నవారు విసిగిపోయారు. అనవసరంగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధముగా భావించదరు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యమును కడగవచ్చు. పరులను నిందించువాని మార్గం వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలుకతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించేవానికి సేవే చేస్తున్నాడు. ఇట్లనగా వాడి మలినాన్ని వీడు తన నాలుకతో శుభ్రపరుచున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలపవలను. అట్లు పరనిందకు పాల్పడేవాడిని బాబా సరిదిద్దిన పద్ధతి చాలా విశిష్టమైనది. నిందించేవాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడొకటిచే గ్రహించెను. మిట్ట మధ్యాహ్నము బాబా లెండి తోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది అమేధ్యముని ఎంత రుచిగా తినుచున్నదో. నీ స్వభావం కూడా అట్టిదే. ఎంత ఆనందముగా నీ సాటి సోదరుని తిడుతున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకు ఈ మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ దర్శనము నీకు తోడ్పడున. భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఈ విధముగా బాబా సమయం వచ్చినప్పుడెల్లా ఉపదేశించుండేవారు. ఈ ఉపదేశములను మనసునందుంచుకొని పాటించినచో ఆత్మ సాక్షాత్కారము దూరము కాదు, ఒక లోకోక్తి కలదు. నా దేవుడు ఉన్నచో నాకు మంచం పైన కూడా బువ్వ పుట్టును. అది భోజనము వస్త్రములను గూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరకున్నచో చెడిపోయేదరు. ఆత్మ సాక్షాత్కారమునకే సాధ్యమన్నంతా పాటుపడవలను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పేవారు. అన్నిటియందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు కలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించే 3.5 మూరల దేహమే బాబా అని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో అవతారమెత్తిరి. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి అహర్నిశలు వారినే ధ్యానించినచో చక్కెర తీపి కెరటములు సముద్రము, కన్ను, కాంతి కలిసి ఉన్నట్లే శ్రీసాయితో తాదాత్మ్యతను పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుంచి తప్పించుకున్నట్టుగా ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడపవలెను. ఇతరుల మనస్సు బాధించేనట్లు మాట్లాడరాదు. మేలు వనరించు పనులనే చేయిచుండవలను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలను. వాడు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎవరైతే భగవంతుణ్ణి పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయంలేమీయూ ఆలోచించరో, వారు తప్పక ఆత్మసాక్షాత్కారము పొందుదురు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తి అందించుకొని శరణు వేడమనను. తానెవరు అనే దానిని తెలుసుకొనగోరు వారికి శ్రవణము, మననము చేయమని సలహా ఇచ్చేవారు. కొందరికి భగవన్ నామమును జ్ఞప్తి అందించుకునివారు కొనమనేవారు. కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మిక రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చోమంట, కొందరిని ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందోగోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయముగా ఉపదేశం ఇచ్చేవారు, కొందరికి స్వప్నములో ఇచ్చేవారు. ఒక తాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతీ పైన కూర్చుని అదుముచు ఇక ఎన్నడూ తాగనని అతడు వాగ్దానము చేసిన పిమ్మట వదిలిరి. కొందరికి స్వప్నములో గురు బ్రహ్మాది మంత్రములను బోధించిరి. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానమని చెప్పిరి. వారి మార్గములను చెప్పుటకు అలవి కాదు. ప్రపంచ విషయములలో తన ఆచరణలే ఉదాహరణగా బోధించువారు అట్టివానిలో ఒకటి. పనికి తగిన ప్రతిఫలము. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నము రాధాకృష్ణ మా ఇంటికి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకుని రమ్ము అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశాను. బాబా వామనగోండుకర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణ మా ఇంటి పైకప్పును దాటి ఇంకో పక్కకు దిగిను. బాబా అభిప్రాయమేమో ఎవ్వరికీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరంతో ఉండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఉండునని అనుకునిరి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చెను. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలు ఎలవ్వవలనని బాబాను ప్రశ్నించాను. ఒకరి కష్టము ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడేవాని కూలీ సరిగాను దాతృత్వంతోనూ ధారాళముగాను ఇవ్వవలనని బాబా చెప్పాను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు కూడా సరిగ్గా పనిచేయను. పని చేయించేవాడు పని చేసేవారు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తా ఉండదు. మదుపు పెట్టువానికి కష్టపడి కూలీ చేసేవాళ్లకు మనస్పర్ధలు ఉండవు. 18-19 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.